స్పోర్ట్స్మెన్ యొక్క బ్రెత్కి సాంస్క్రిట్ ప్రొఫెసర్ యొక్క బ్రెత్కి తేడాలు ఉంటాయి. గ్రీన్ కలరే ఉంటుంది చెట్టు ఆకులకి, చెట్టు కనిపిస్తాను కదా, కానీ ఆ గ్రీన్ కలర్ అంతా ఒకటేనా? ప్రతి ఆకు ఒక కలర్ డిఫరెంట్, షేడ్ డిఫరెంట్ కదా. ఆ షేడ్ డిఫరెంట్తో ఒక ఆకుకి ఒక ఆకుకి తేడా వచ్చేసినట్టు మనం బ్రీదింగ్లో ఆ తేడాలు రావటం వల్ల వేరువేరు మనుషులుగా కనిపిస్తున్నాం. కానీ ఒకే చెట్టులో ఉన్నాం, ఆ ఆకులన్నీ ఒకే చెట్టు. బ్రీదింగ్ నువ్వు వదులుతున్నావు, శ్వాస నువ్వు శ్వాస వదులుతున్నావమ్మా, ఆపిసా పీల్చుకుంటున్నావు కదా, మనందరం ఇక్కడ పీల్చుకుంటున్నాం కదా, అదే మళ్ళీ మళ్ళీ పీల్చుకుంటున్నాం. చేత మనందరం పీల్చుకుంటున్నది ఆశ్వాసే. అంచేత భగవంతుడు నువ్వు వేరే వెతుక్కోకల్లే, ఇట్ ఈస్ ద బ్రెత్. ఆ డివినిటీని మర్చిపోయాను. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంతే కదా. కానీ ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కంప్యూటర్లో ఒకలాగా ఫ్లో అవుతుంది, మైక్లో ఒకలాగా ఫ్లో అవుతుంది, అర్థమవుతుందా? ఫ్యాన్లో ఒకలాగా ఫ్లో అవుతుంది, ఎలక్ట్రాన్సే మూవ్ అవుతున్నాయి. కానీ ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్లో మూవ్ అవటం వల్ల డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ద ఫ్లో ఆఫ్ బ్రెత్, ఒకే బ్రెత్ అందరిలోనూ, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన, ఆ శ్వాసని మర్చిపోయాను. మన వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు, శ్వాస మీద. అంచేత కరెక్ట్గా శ్వాస పీల్చుకునేవాడి చుట్టూ నువ్వు తిరిగినా, వాడి దగ్గర కూర్చున్నా, నువ్వు కరెక్ట్ అయిపోతావు. ఇండక్టివ్ ఎఫెక్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్ ఒప్పుకుంటావు కదా. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే తెలుసుకో, వైర్ని ఇది పెట్టి దాని చుట్టూ కరెంట్ ప్రవహిస్తే ఇట్ బికమ్స్ ఎ మ్యాగ్నెట్. రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ ఉంటే, వైర్ ఉంటే, వైర్ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. కానీ సైంటిఫిక్ యాటిట్యూడ్గా రీసెర్చ్ యాంగిల్లో ఎవరు డెవలప్ అవుతుంది, కానీ ఆ యాంగిల్లో డెవలప్ అవుతే ప్రపంచం ఇంకోలాగా ఉంటుంది. మందులు అవి మనమే ఇవ్వక్కర్లేదు ఎవరికి, శ్వాస మార్చిస్తే చాలు. హెల్దీ మ్యాన్ శ్వాస ఎలా ఉంటుంది, ఇల్ హెల్త్ శ్వాస ఎలా ఉంటుంది. ఆ ఇల్ హెల్త్ ముందే చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్గా బాడీలో మార్పులు రావు, ముందు నీ బ్రీతింగ్ టెక్నిక్స్లో మార్పు వస్తుంది. అంచేత శ్వాసను గమనించుకోవటం మొదలెట్టినప్పుడు ఇంకా డిసీజెస్ ఉండవు. ఇచ్చేటోడు అక్కడే పట్టేస్తాడు దాన్ని, హీ విల్ కరెక్ట్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్. లూజ్ కాంటాక్ట్ ఉందనుకో, లూజ్ కాంటాక్ట్ ఉంటే నువ్వు బల్బుని ఎంత కదిలితే ఏం లాభం? ఎవరిని కరెక్ట్ చేయాలి? కాంటాక్ట్ని కరెక్ట్ చేయాలి. అసలు అందరిది లూజ్ కాంటాక్ట్ అయిపోయింది కనుక మేము అందరం హెల్దీగా ఉన్నాం అనుకుంటున్నారు. మీరు కరెక్ట్ హెల్దీగా ఉన్నటువంటి వాడికి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత మూడు ఉండాలి. యూ షుడ్ బి ఆల్ పవర్ఫుల్. ఆల్ పవర్ఫుల్ అవుతే ప్రమాదం కదా మాస్టర్. ఒక ఊళ్ళో కలెక్టర్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, చీఫ్ మినిస్టర్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. కానీ పవర్ఫుల్ అవుతున్న కొద్దీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మామూలు వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా తినేయవచ్చు, ఏ సినిమా హాల్లో అయినా దూరిపోవచ్చు. చీఫ్ మినిస్టర్ని అలా దూరం అనండి చూద్దాం. నాకు సినిమా చూడాలని ఉంది, వెళ్ళిపోతాను అంటానికి వీలుండదు. రెస్పాన్సిబిలిటీస్. అంచేత మనం ఆల్ పవర్ఫుల్, ఆల్ పర్వేడింగ్ అవ్వాలని కోరిక అయితే ఉంది, కానీ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇష్టం లేదు రాదు. మీ శ్వాసలో ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనేటటువంటి దమ్ము ఉండాల, వచ్చేస్తుంది అది. నోబడీ గివ్స్ ఇట్. ఇప్పుడు సిద్ధి సాయిని ఎవడైనా చెప్పాడా నువ్వు ఇంతమందికి హెల్ప్ చేయని? హీ హ్యాస్ డిసైడెడ్ టు డూ ఇట్, ఈజ్ రెస్పెక్టెడ్. అర్థమవుతుందమ్మా. కానీ ఇదంతా కూడా ఆ శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దాని మీద ఆధారపడి ఉంది. ఆ బేసిక్ నాలెడ్జ్ మనకి. అందుకే దీన్ని శ్వాస అస్త్రము, రెండింటినీ కలిపితే శాస్త్రము అవుతుంది, సైన్స్ అవుతుంది. రసాయన శాస్త్రము అంటాం కానీ ఆ రసాయన శాస్త్రంలో ఉన్న శ్వాస అడిగి తెలియదు. భౌతిక శాస్త్రము అంటాం కానీ భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి శ్వాస అడిగి తెలియదు. ఫండమెంటల్స్ ఎగిరిపోయిందమ్మా. అంచేత లోపలికి గాలి వెళ్తుంది, బయటికి వస్తున్నప్పుడు ఆ డయాఫ్రామ్ యొక్క, డయాఫ్రామ్ మజిల్లే కదా బ్రీతింగ్కి బేసిస్, ఆ మజిల్ని అసలు స్పిరిచువల్ మజిల్ అంటాం మనం. ఎందుకంటే ఆ మజిల్ కరెక్ట్గా పనిచేస్తుంటే వాక్యూమ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. వాక్యూమ్ క్రియేట్ అవుతుంటే ద అమౌంట్ ఆఫ్ వాక్యూమ్ దట్ ఈస్ క్రియేటెడ్ దట్ షోస్ నువ్వు ఏ సబ్జెక్ట్ చదవబోతున్నావు కూడా తెలిసిపోతుంది. అంచేత పిల్లవాడు పుట్టకముందే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాడి శ్వాసను కనుక నువ్వు మార్చేయగలిగితే. ఇప్పుడు డాక్టర్స్ ఒప్పుకుంటున్నారు కదా ఇట్ ఈస్ పాసిబుల్ అని, మీరే చెప్పాలి ఎలా అవుతుందో. బ్రీదింగ్ మెకానిజం కడుపులో ఉన్నప్పుడే రెడీ అయిపోతుంది. అంచేత ఆ మెకానిజం ఎలా బ్రెత్ తీసుకోవాలో అన్నది కనుక నువ్వు ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకో డిఫరెంట్ టైప్ ఆఫ్ లంగ్స్ ఉండాలి. ఫిజిసిస్ట్ అవ్వాలనుకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లంగ్స్ ఉండాలి కదా. అంచేత మదర్ బ్రీదింగ్ మారాలి. ఇఫ్ మదర్ కెన్ చేంజ్ హర్ బ్రీదింగ్ ఆటోమేటిక్గా ఫోటోస్ మీద ఎఫెక్ట్ వస్తుంది కదా. ఇంచేత పూర్వకాలంలో ఒక విశేషమైనటువంటి యజ్ఞాలు చేసి మదర్ బ్రెత్ని మార్చడానికి తగిన ఫుడ్ స్టెప్స్ తయారు చేసి పుంసవన సంస్కారము, సీమంత సంస్కారం అంటే ఇప్పుడు సినిమా పాటల వరకు లిమిట్ అయిపోయింది. దాంట్లో ఉన్న శ్వాస పోయింది కానీ ద కాన్సెప్ట్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. 7వ నెలలో చేయాల్సింది, 3వ నెలలో చేయాల్సింది, 5వ నెలలో చేయాల్సింది. యు చేంజ్ ద మదర్స్ మదర్స్ బ్రెత్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు మదర్కి? ఎంటైర్లీ నెగిటివ్ ఎన్విరాన్మెంట్. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడుంది? అసలు ఇంకో లాజిక్ ఏం చెప్తారంటే అక్కడ ప్రెగ్నెన్సీ పీరియడ్లో మదర్స్ ఏ డిజైర్ అయినా మీరు ఫుల్ఫిల్ చేసేస్తే పుట్టబోయే శిశువు యొక్క అన్ని డిజైర్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి. లాజిక్ అర్థమైంది కదా. అది ఎక్కడ జరుగుతుంది? అన్నీ అడ్డంకులేనాయి. మరి ఆ ఎడ్యుకేషన్ మరి మీరు డెవలప్ చేయాలి. ముందు మెడిసిన్ అంటే మీరు అదే ఆలోచించాలి. మేమెక్కడ చేస్తాం మాస్టర్ అంటే అట, మేడం క్యూరీ మేము ఎక్కడ చేస్తాను అని ఉంటే పొలోనియం వచ్చేది కాదు, రేడియం వచ్చేది కాదు. మీ శ్వాస మారాలి. ఎక్కడ చేస్తామంటేనే నెగటివ్ శ్వాస అన్నమాట. దానికి డీప్ బ్రెత్ కావాలమ్మా. డీప్ స్లో రెగ్యులర్ బ్రెత్, ఎట్టి పరిస్థితుల్లోనూ డీప్ స్లో రెగ్యులర్ బ్రెత్ ఉంటే బయట ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నా నీ మీద ఎఫెక్ట్ ఉండదు. పొల్యూషన్ ఏం చేయదమ్మా. పొల్యూషన్తో ఏమో అది తినే అది ఒక వంక అనమాట. అంటే చేసేది అది ఉంటుంది కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు. అందుకే శివుడు వాళ్ళందరి మీద పాములు వేస్తారు. అంటే ఆ విషమైన వాతావరణం ఉన్నా కూడా వాడికి ఏం అవ్వదు, హీ సేఫ్ అని అర్థం. పాయింట్ క్లియర్ అయిందా? నెక్స్ట్ కోణం అదే అదేనా? నిన్న క్యాసెట్లో చెప్పాను, ఇంకేంటి 1.5 అవర్స్ చెప్పాను నేను, అది తీసుకోండి. ఇంకా ఇంకోటి మనస్సుకి శ్వాసకి చాలా దగ్గర సంబంధం ఉంది అన్నది అర్థమవుతుంది కదా. శ్వాస దెమ్మదిగా శాంతంగా నువ్వు పీల్చుకుంటే నువ్వు శాంతంగా ఉంటావు. గబగబ గబగబ గాలి పీల్చుకుంటే శాంతిగా ఉంటాం. అలాగా ఈర్ష్య, సూయ, ద్వేషము, క్రోధము ఇవి మీ శ్వాసని ఎక్కువ స్పీడ్గా మారుస్తాయి. అంచేది అది పోవాలి అంటే శాంతం, స్లో డీప్ బ్రీత్ చేసుకుంటే ఈ సైకోసమాటిక్ డిసీజెస్ మాత్రం గ్యారంటీగా తగ్గిపోతాయి. నర్వస్ డిజార్డర్స్ అన్నీ పోతాయి దాంతో. ఆర్గానిక్ ప్రాబ్లం వచ్చింది అంత తొందరగా తగ్గదు, మేబీ ఆపరేషన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్, అది వేరే విషయం. కానీ మానసికమైనటువంటి ఆలోచనల వల్ల శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, ఇప్పుడు మనకి మూడ్ మారితే మన బ్లడ్లోకి వచ్చేటటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ మారుతాయి అన్నది కన్ఫర్మ్డ్ కదా. అది కన్ఫర్మ్ అయిపోయినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా పీస్ఫుల్ యాటిట్యూడ్లో మనసు ఉంటే రోగ నివారణ అయినటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. చేత ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. మనస్సుని శాంతంగా ఉంచుకోగలిగితే అన్ని బాధలు పోతాయమ్మా. అందుకే ఏ ఉపనిషత్ చదివినా ఏం చదివినా శాంతి 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 అంటున్నప్పుడే చాప చుట్టడం అంటే అయిపోయింది కదా, బయటకు వెళ్ళిపోవటం. అసలు పీస్గా అదంతా చేసింది ఎందుకు అంటే పీస్ఫుల్నెస్ కోసం. అంటే అది ఎలా ఉంటుందంటే వంటంతా చేసిన తర్వాత తినకుండా బయటకు వచ్చేయటం. అసలు మీలో మార్పు శాంతి 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 అన్నప్పుడు ఆ మార్పు వస్తుంది. అప్పుడే మార్పు వచ్చేస్తుందా, చాలామంది అడిగారు అంత తొందరగా వస్తుందా. మీరు పిండి వంటలు చేయటం పండుగ నాడు ఎప్పుడు మొదలు పెడతాం, పిండి వంటలు చేయటం పొద్దున్నుంచి మొదలు పెడతాం కదా. తినటానికి ఎంత టైం పడుతుంది, పొద్దున్నుంచి చేస్తున్నాం కదా, ఓ 6 గంటల సేపు తిందాం అనుకోరుగా అనుకుంటారా, 10-15 మినిట్స్లో తినేస్తారు. తర్వాత దంచి తినటానికి ఇంకో 15 నిమిషాలు పడుతుంది, అది వేరే విషయం. తప్పది దంచి తినకూడదు. మామూలుగా కడుపు నిండా తినటానికి 15 నిమిషాలు చాలు. మరి అది వండటానికి మీకు 8 గంటలు పట్టింది. అలాగే విష్ణు సహస్రనామపారాయణ కానీ, లలిత సహస్రనామపారాయణ కానీ, మంత్రజపం కానీ, వేలాది వేలు మంత్రజపం చేయటానికి మీకు 2 గంటలు పట్టచ్చు. పడ్డాక మీరు 1-3 నిమిషాలు సైలెంట్గా కూర్చుంటే ఇట్ విల్ ఇన్ఫిల్ట్రేట్. సైలెంట్గా కూర్చోమని చెప్పినప్పుడే గబుక్కుని లేచిపోతాం మనం. రిజల్ట్స్ రావు. మేము ఇన్ని పూజలు చేస్తున్నాం, మాకు రిజల్ట్స్ రావటం అనేది ఎలా వస్తాయి. సిమెంట్ సెట్ కాకుండా సిమెంట్ రాసేయగానే దాని మీద వెళ్ళి కూర్చున్నాం అనుకో, కూర్చోవటం వల్ల అయిపోయింది, మాకేం లాభం ఇచ్చింది. మీరు శాంతంగా కూర్చుంటే కదా నీకు తెలియదు. అంచేత స్లోగా రిథమికల్గా బ్రీదింగ్ చేసుకోవటం, శాంతంగా ఉండటానికి ట్రై చేయటం, అది ఫస్ట్ ప్రిన్సిపల్. నీకు డౌట్ క్లియర్ అయిందమ్మా? అది చేసుకుంటూ ఉంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైం పోతుందమ్మా, ఒకరోజు 2 రోజుల్లో పోదు. పోయినా పోయచ్చు. తమాషా ఏంటి అంటే అది మీకు ఉన్నటువంటి మనసులో అది ఎంత లోతుకు వెళ్ళిందో మనకి తెలియదు. ఏంటి నెగిటివ్ థింకింగ్, అది ఎక్కువ లోతుకు వెళ్ళలేదనుకో మిరాక్యులస్ రిజల్ట్స్ వస్తాయి. లోతుకు వెళ్ళిందనుకో ఇట్ టేక్స్ టైం, కానీ ఇట్ విల్ గివ్ రిజల్ట్స్, అందులో డౌటే లేదు. మీకు క్వశ్చన్స్ అడగటానికి ఎందుకు లేదు, బ్రీదింగే, మళ్ళీ బ్రీదింగే. అన్నిటికీ బేసిస్ కరెంటే. బ్రీదింగ్ కరెక్ట్ అయిపోతే అన్నీ కరెక్ట్ అయిపోతాయి. అది తప్ప అన్నీ చేస్తాం మనం. అంచేత ఋషులు ఏం చేశారు, సహస్రనామాలు రెడీ చేశారు. ఆ సహస్రనామాలు చదువుకుంటూ వెళ్ళిపోతే మీ బ్రీదింగ్ మారిపోతుంది. మీ అంతటి మీరు బ్రీదింగ్ మార్చుకోవటం కష్టం. ఒకవేళ మార్చుకున్నా దాన్ని అలాగే ఉంచుకోవటం కష్టం. కానీ సహస్రనామాలు చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ బ్రీదింగ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. ఎలా చేంజ్ అయిపోతుంది, ఆలోచనలు ఎలా మారుతాయి చదువుతూ ఉంటే. మొదట మీకు మెడిసిన్ గురించి ఏమీ తెలియదు, చదవగా చదవగా ఏమవుతుంది తెలుస్తుంది కదా ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలో. అంటే మీ ఆలోచనలలో ఫలానా రోగం వస్తే ఈ మందు వేయాలి అనే ఆలోచన దేనివల్ల వచ్చింది? విశ్వసహస్రనామం వల్ల. అలాగే చదవగా చదవగా రిజల్ట్స్ వస్తాయి. ఇది ఒప్పుకుంటాం మనం, చదివితే మనసు మారిపోయి నాకు మందు వేయటం వస్తుందని. కానీ విశ్వసహస్రనామం చదివితే ఆ లాభాలు వస్తాయంటే విను. ఎక్కడ అర్థమయ్యే లాంగ్వేజ్? వీళ్ళు నేర్చుకుంటారు ఆ లాంగ్వేజ్. ఇప్పుడు వాళ్ళ భాష ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే మనకు ఒక్క ముఖ అర్థం కాదు. మరి వాళ్ళు నేర్చుకున్నారు కదా, మరి ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, చదువుకోవాలి దానికి. కానీ అది చదువుకోవటానికి, ఆ లాంగ్వేజ్ నేర్చుకోవటానికి మీకు విశేషమైన శ్రమ ఏం పడక్కర్లేదు. నేర్చుకోవటమే అంతే, కష్టం ఏముంది అక్కడ? కెమిస్ట్రీ లాంగ్వేజ్ చదవు తెలియకుండా కెమికల్ ఈక్వేషన్స్ అర్థం కావు. కానీ ఆ కెమికల్ ఈక్వేషన్స్ నేర్చుకోవటానికి మీకు ఏమైనా స్పెషల్ బుర్ర కావాలా? ఉన్న బుర్ర కాదు. దాన్ని ఏం చేసుకోవాలి? అర్థమయ్యే అర్థం అవటానికి రిపిటిషన్, అంతే కదా. హెచ్ ఫర్ హైడ్రోజన్ అని పీరియాడిక్ టేబుల్ ఘనత పట్టాలి కదా. మరి ఇక్కడ విశ్వసహస్రనామం ఘనత పడితే రిజల్ట్స్ వస్తుంది అంటే విను. మరి అక్కడ ఘనత పడితే మీకు రిజల్ట్స్ వస్తున్నాయి కదా. కానీ అసలు జరిగేది ఏంటి అంటే ఈ పారాయణ వల్ల, దానివల్ల మీ బ్రీదింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఈ ఎడ్యుకేషన్కి తేడా చెప్తున్నాను. ఈ ఎడ్యుకేషన్కి మ్యాన్ క్రియేటెడ్ ఎడ్యుకేషన్కి మీకు స్పెషల్ లాంగ్వేజ్ కావాలి. నేచర్లో ఉన్నటువంటి పవర్ని తెలుసుకోవటానికి నిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఫారడే ఏం చదివాడు? మరి వచ్చిందిగా, ఎలా వచ్చింది మీరు చెప్పగలరా? ఎలా వచ్చిందా? పోనీ మీ హార్వే గారు, హార్వే అయినా బ్లడ్ సర్క్యులేషన్ కనిపెట్టింది. ఎలా కనిపెట్టాడు? పుస్తకాల్లో ఉందా అది? హార్వే కంటే ముందు పుస్తకాల్లో ఉందా అది? లేదు కదా. మరి ఎలా కనిపెట్టాడు? బెర్నార్డ్ అవార్డ్ హార్ట్ ఆపరేషన్ మొట్టమొదటిసారి చేసింది బెర్నార్డ్. ఎలా చేశాడు? ఏ పుస్తకంలో రాసింది? తర్వాత ఆయన చెప్పిన మెథడ్ అందరూ ఫాలో అవుతున్నారు, అది వేరే విషయం. అంటే ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీకు హార్ట్ ఆపరేషన్ చేసి మనిషి బాధపడుతున్న వాడిని రక్షించాలి అనే ఆలోచన, థాట్, అది మీ శ్వాసను మారుస్తుంది. ఆ థాట్ లేదు, ఇప్పుడు ఓరియంటేషన్ లేదు. గుడ్డిగా చదివేస్తున్నాను తప్ప ఆలోచన లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాల్ట్ అది, మీ తప్పు కాదు అది. అంచేత మీరేం గాబరా పడుకోకండి, అది మా తప్పు, పేరెంట్స్ తప్పు. మీరు ఇలా చెయ్యాలి, ఒక కెమిస్ట్రీలో డిస్కవరీ ఎవడైనా చేస్తాడు, ఎలా చేస్తాడు? ఇప్పుడు క్యాన్సర్ మందు కనిపెట్టాలి, ఏంటి బేసిస్ దానికి? ఇన్ని ఇన్స్టిట్యూట్స్లో క్యాన్సర్కి మందు కనిపెట్టాలి అన్నది ఫండమెంటల్ థాట్ కాదా? ఆ థాట్ ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా కనిపెట్టేస్తాం, అది ఒప్పుకుంటారా? అంచేత ఒక్క ఫండమెంటల్ థాట్ క్యాన్సర్కి మందు కనిపెట్టాలి అదే థాట్ కదా వెనకాతల బ్యాక్గ్రౌండ్. అంచేత మొత్తం క్యాన్సర్ రీసెర్చ్కి, క్యాన్సర్కి మందు రావటానికి కారణం ఏంటి? క్యాన్సర్కి మందు కనిపెట్టాలి. అదే థాట్ కదా. కానీ క్యాన్సర్కి మందు కనిపెట్టాలి అనే థాట్లో క్యాన్సర్కి మందు లేదు. ఆ థాట్లో మందు ఉందా? లేదు కదా. కానీ ఆ థాట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే మందు గ్యారంటీగా కనిపెట్టగలం. ఈ సహస్రనామాల్లో వాళ్ళు అలాంటి థాట్స్ని పొందుపరిచారు. ఇట్ ఈస్ అ ఫార్ములా. అంచేత అది రిపీట్ చేసాం అనుకో, క్యాన్సర్ మందు కనిపెట్టాలి అని అలా అంటూ ఉంటే ఎవడో ఒకటి కనిపెట్టేస్తాడు. కనిపెట్టడం ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఇంతమంది రీసెర్చ్ చేస్తున్నారు, ఎవడు కనిపెడతాడు? తెలీదు. వాడికి నోబెల్ ప్రైజ్ గ్యారంటీగా వస్తుంది. కానీ వాడికి ఆ నోబెల్ ప్రైజ్ వచ్చేయటానికి కారణం వాడొక్కడే కాదు. ఎవడు? వీళ్ళందరి థాట్స్ ఇంపార్టెంటే కదా. అంటే కొన్ని వేల మంది థాట్స్ అక్కడ రూపుదాల్చేయి, అవునా? ఆ కొద్ది వేలని సహస్రనామాలు అంటాం. గాట్ ది పాయింట్? మీకు రాంగ్ థాట్స్ వెళ్తున్నారు. అదే బ్రీతింగ్ చెప్పేది. బ్రీతింగ్ మన వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, యూ హ్యావ్ ఆల్రెడీ గాట్ ఇట్, యూ ఓన్లీ డిస్కవర్ ఇట్. డిస్కవర్ అంటే అర్థం ఏంటి? డిస్కవర్ అంటే అర్థం ఏంటో చెప్పు. అదంతే కదా. ఇంచేత క్యాన్సర్కి మందు ఉంది, యూ హ్యావ్ టు డిస్కవర్ ఇట్. డిస్కవర్ చేయటానికి క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఎందుకు తెలియాలా? తెలియక్కర్లే. ఆ రాంగ్ యాటిట్యూడ్ వల్ల రీసెర్చ్ రిజల్ట్స్ రావటం లే. రీసెర్చ్కి రిజల్ట్స్ ఎందుకు రావటం లేదు అంటే, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో మనకి తెలియాలి. దాని కజేషన్ తెలిస్తేనే దాన్ని తీసేయగలమని అవుతాయమ్మా. ఇంప్రూవ్ అవ్వవు అంటేనే, ఇట్ ఈస్ ఎ లాంగ్ డిస్టెన్స్, పెద్ద ప్రాసెస్, అనవసరమైనటువంటి. ఇది మూత ఇలా తీస్తే చాలు అనే దానికి, నేను ఇలా తీనండి మూత, అలా తిరిగి వచ్చి 5 కిలోమీటర్లు నడిచి వచ్చి మూత తీస్తాను అన్నావు అనుకో, నువ్వు ముందు మూత తీసినా అదే ఉంటుంది, 5 కిలోమీటర్లు నడిచి వచ్చి తీసినా అదే ఉంటుంది. ఏం లేదమ్మా, ఏం లేదు. కానీ అన్ఫార్చునేట్గా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా తగలడింది. అంచేత అది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే, చాలామంది ఐన్స్టీన్ ఏమని అడిగారు అంటే, హౌ కుడ్ యూ డిస్కవర్ థియరీ ఆఫ్ రిలేటివిటీ? బికాజ్ ఐ కుడ్ థింక్ న్యూటన్ కెన్ బి రాంగ్. న్యూటనే కరెక్ట్ అనుకుంటే ఇంకా థియరీ ఆఫ్ రిలేటివిటీ లేదు. అర్థమైందా? కానీ ఇక్కడ మన యోగులు ప్రూఫ్ చేశారు. ఈ విధంగా ఆలోచిస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలామంది ప్రొఫెషనల్ డాక్టర్స్ క్యూర్ చేయలేనివి యోగులు క్యూర్ చేశారు అన్నదానికి కావలసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, లేవా? మరి ఎలా క్యూర్ చేయగలిగారు? వాళ్ళకి మెడిసిన్ తెలియదు, కజేషన్ తెలియదు, బ్యాక్టీరియా గురించి అసలు తెలియదు పాపం వాళ్ళకి, వైరస్ల గురించి అసలు తెలియదు. మరి దే ఆర్ ఏబుల్ టు క్యూర్ ఇట్ కదా. నేనేమంటాను, వాళ్ళు క్యూర్ చేశారు అని మీకు నమ్మకం ఉంటే ఎలా క్యూర్ చేశారో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? అందులో మనం క్యూర్ చేయలేని మనం అంటే ఎక్స్పర్ట్ డాక్టర్స్ క్యూర్ చేయలేని వాళ్ళు క్యూర్ చేయగలుగుతున్నారు అంటే ఏ మాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఏం చేయాలి? ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా చేసావు అని అడగాల వద్దా? మరి మనం ఏం చేస్తున్నాం? అడగటం మానేసి అసలు ఏం లేదంటున్నావు, అది ఇంకా ఘోరం. ఇంచేతో తెలుసా, ఈ హై లెవెల్ ఇంటెలెక్చువల్స్ మీద సొసైటీకి ఒక ఇంప్రెషన్ ఉంది, వాడు ఏం లేదనేసాడు అనుకో, అసలు వాళ్ళు అటు చూడే చూడరు. అంచేత ఒకటి నువ్వు తప్పు చేసావు, రెండోది ఏం చేసావు నువ్వు, కాస్త దారబట్టి వెళ్ళి బాగుపడే అదృష్టం ఉన్నవాడు ఎవడైనా ఉండి వాడిని గందరగోళం చేసావు. అంతే కదా. మరి ఆ తప్పు జరుగుతుందని మీరు రివోల్ట్ చేయాలా? ఎక్కడ నమ్ముతారమ్మా, ఎలా నమ్ముతారు? ఎప్పుడు వెళ్తారు డాక్టర్ దగ్గర? నీళ్ళ డాక్టర్ దగ్గర, యోగి దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? ఇంకా డాక్టర్లు ఫెయిల్ అయ్యాక. ఎక్స్ప్రెస్ డాక్టర్స్ ఎక్కడికి వెళ్ళొచ్చు కదా, వై కాంట్ ది ఎక్స్పెరిమెంట్ ఆన్ దెమ్? అవడొద్దు అన్నాడు. వాళ్ళేం కాదండి, నువ్వు వాళ్ళని విక్రించి మీరు దద్దమ్మలు అంటే వాళ్ళకి కోపం వస్తుంది తప్ప. అందుకే ఎడ్గర్ కేసీ మీద వర్క్షాప్ ఒకటి పెట్టాను నేను. ఎడ్గర్ కేసీ బుక్స్ చదవండి అమ్మా సార్, మినీ మ్యాన్షన్స్ బుక్ వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయమ్మ, బుక్ చదవండి, మీకు చాలా ఐడియాస్ వస్తాయి. మీరు మారితే చాలా మా, ఐ డోంట్ వాంట్ ద ఎల్డర్స్ టు చేంజ్. మీరు ఆలోచించే ఓరియంటేషన్ మారిపోతే ఇప్పుడున్న డాక్టర్ల కంటే చాలా గొప్ప డాక్టర్లు అయిపోతారు. కానీ ఓపెన్ మైండ్ ఉంచుకోండి. కానీ ప్రిన్సిపల్ చెప్పడం చాలా తేలికమ్మా, దాన్ని మీరు అర్థం చేసుకుని లైఫ్లో మారటానికి మాత్రం మీరు మెడిసిన్ చదవటానికి ఎంత కష్టపడతారో అంత కష్టం ఇక్కడ పడాల్సిందే. ఈజీ అంటే నేను, ఓరియంటేషన్ మార్చుకోండి, ఊహించే విధానం, ఆలోచించే విధానం మార్చుకోండి. జై గురుదేవ్. వచ్చారా హైదరాబాద్ వాళ్ళందరూ? ఓకే ఓకే, వాళ్ళు రాగానే నేను సీట్ మారుస్తా. నెక్స్ట్, మీకు అర్థమైందమ్మా? కానీ వీళ్ళకి బురకెక్కించు, మినీ మ్యాన్షన్స్ అది చెప్పాలి మీరు. అప్పుడు చెప్పే ముందు ఇంట్రడ్యూస్ చేయాలా? మా పిల్లలు అనేసి వదిలేసింది నా దగ్గర చేసుకుని. మిమ్మల్ని ఏమంటే లేదు, మా వీళ్ళని తిడుతున్న పిల్లలు అసలు వేరు వేరుగా తిరుగుతారేంటి? మీరు నా దగ్గరకు వచ్చేయాలి కానీ వాళ్ళు కరెక్టేనమ్మా. ఇప్పుడు అంటున్నా వాళ్ళని, మీరు ఎక్కడెక్కడో ఉండకండి, వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి అమ్మా. ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్. నేను చెప్పింది చాలా ప్రిన్సిపల్ వరకు కరెక్టే, కానీ ఆ ప్రిన్సిపల్ ఇప్పుడు E=mc² యాటమిక్ ఎనర్జీకి ప్రిన్సిపల్. కానీ యాటమ్ బాంబ్ తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తేడా తెలుసా? 1905లో డిస్కవర్ చేశాడు E=mc² అని. బాంబు మొదటి బ్లాస్ట్ ఎప్పుడైంది? 1944-45 ఆగస్ట్. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 ఇయర్స్ పట్టింది. అది కూడా ఎందుకు పట్టింది? హిట్లర్తో పోటీ పడ్డారు కనుక. లేకపోతే అసలు కనిపెట్టేవాళ్ళే కాదేమో. హిట్లర్ బాంబు తయారు చేసేస్తాడు అని భయం వేసింది వాళ్ళకి. అప్పుడు ఐన్స్టీన్, ఎన్రికో ఫెర్మి, ఏం డిజర్ట్ అది, నెవాదా డిజర్ట్ ఏదో అక్కడ రాత్రి పొగలు అవస్థపడి ఆ బాంబుని కనిపెట్టారు. హిట్లర్ గారి భయమే లేదనుకో, అసలు ఇప్పటికీ బాంబు వచ్చేది కాదేమో. అంచేత ప్రిన్సిపల్ అర్థమైతే సరిపోదమ్మా, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అందులో అగేనెస్ట్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ విధంగా మీకు చాలా ఇబ్బంది. అంచేంటే బుర్రలో ఒక విధమైనటువంటి ఆలోచనలు పడిపోయినాయి, కష్టపడితే కానీ లాభం లేదు అని. దాన్ని బ్రేక్ చేసుకోవడానికి కష్టపడాలి, లేకపోతే కష్టం లేకుండానే వస్తాయి అన్నీ. కానీ అది ఆ బుర్రలోకి ఎక్కిపోయింది, అంత ఈజీగా వచ్చేస్తుంది రాదు, చాలా కష్టపడాలి. పడండి కష్టం, కానీ కష్టపడకుండా రాదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధమైన థింకింగ్ మీకు అలవాటైపోతే ఏమీ కష్టం లేకుండా వచ్చేస్తాయి. నా లైఫ్లో అనేక సార్లు చూశాను, ఏది కావాలనుకుంటే అది. ఇట్ ఫ్లోస్. కానీ ఇట్ ఫ్లోస్ అంటానికి ముందు మీ ఆలోచన విధానం కరెక్ట్ అవ్వాలి. నీ వరకు ఫ్లో అవుతున్న తర్వాత, కానీ నీ దగ్గర ఉన్న వాళ్ళకి ఆ ఫ్లో రావాలి అంటే రాదు, వాళ్ళు కరెక్ట్ అవ్వాలిగా. అది మళ్ళీ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. కానీ స్టార్టింగ్లో కొన్ని వందల మంది పిల్లలు ఈ విధమైన ఆలోచన విధానానికి అలవాటు అయిపోయి యునైటెడ్గా ట్రై చేస్తే వచ్చేస్తుంది. క్లాసెస్ అన్నా మన శ్రీరామకృష్ణ పరమహంస దగ్గర నుంచి ఆ ఐదుగురు గురు సత్తాలది కనుక మనం బాగా చదివితే కానీ వాళ్ళకి ఎలా ఎడ్యుకేట్ చేయాలో మనం చెప్పలేము. పిల్లలకి హోంవర్క్ చేయించాలి అంటే ముందు మనకు ఆ సబ్జెక్ట్ రావాలిగా. మనకు ఆ సబ్జెక్ట్ రాదు, చేత అందుకని ఇంత కండిషన్ పెట్టి బలవంతంగా చదివిస్తున్నా నేను. ఒకసారి ఆ రుచి అర్థమయ్యాక ఇంకా బలవంతం ఏముండదమ్మా, మీరే చదువుకుంటారు దాన్ని. ఆ టేస్ట్ ముందు రుచి రావాలిగా. జత అంటిల్ అండ్ అన్లెస్ యు మాస్టర్ దీస్ ఫైవ్ గురుస్, పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయడం ఇంచంటే మైండ్ చేంజెస్ మైండ్. మైండ్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. మన మైండ్ ఓరియంటేషన్ ఎలా ఉంటుందో అదే పిల్లలకు వస్తుంది. అంచేత వాళ్ళు చెప్పినట్టు మన మైండ్ మారకుండా పిల్లలకు ఆ మైండ్ ఇవ్వలేవు నువ్వు. కెమిస్ట్రీ చెప్పాలంటే కెమికల్ మైండ్ ఉండాలిగా, మ్యాథమెటిక్స్ చెప్పాలంటే మ్యాథమెటికల్ మైండ్ ఉండాలి కదా. మ్యాథమెటికల్ మైండ్ అంటే యూ షుడ్ నో ద ఫండమెంటల్స్ ఆఫ్ దట్. ఆ పర్టికులర్ వాడి క్లాస్కి ఉన్న సబ్జెక్ట్ మనకి రాకుండా వాడిని ఓరియంట్ చేయలేం కదా. మనకు అసలు ఇప్పుడు నో ఓరియంటేషన్, అసలు ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడిందో తెలుస్తా అసలు. అసలు మైండ్కి ఓరియంటేషనే లేదు, నో ఓరియంటేషన్. ఎందుకు చదువుకుంటున్నాము అంటే డబ్బు కోసం చదువుతున్నాం తప్ప, నాకు బాధపడుతున్న వాళ్ళ బాధ తగ్గించాలి అని ఉంది అనే ఆన్సర్ ఎక్కడొస్తుంది డాక్టర్స్కి? వస్తుందా? నిజంగా మీ హార్ట్ మెల్ట్ అయిపోయి అయ్యో వాళ్ళు అంత బాధపడిపోతున్నారు, వాళ్ళ బాధ తగ్గించాలి అనే ఓరియంటేషన్తో ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ రీడింగ్ మెడిసిన్. ఇలాగే ఉంటుంది, ఓరియంటేషన్ తప్పిందమ్మా. క్వశ్చన్ అర్థమవుతుందా? మనం ఓరియంట్ చేయాలి. పిల్లల్ని ఎలా ఓరియంట్ చేస్తున్నావు? పక్కవాడి కంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చేయలేదా? అది మన ఇచ్చే ఓరియంటేషన్. మార్కులు వచ్చాయా లేదా ఇంపార్టెంట్ కాదు, నీకు సబ్జెక్ట్ అర్థమైందా లేదా అని ఏ పేరెంట్ అడుగుతున్నాడు? మార్కులు బాగా వస్తే వీడికి సబ్జెక్ట్ అర్థం కాకపోయినా పర్వాలేదు. అంచేత పేరెంట్సే వచ్చే మా దగ్గరికి ప్రాక్టికల్స్ ముందు, అది తప్పు అని కూడా చెప్పే ధైర్యం మాకు లేదు పేరెంట్స్కి. తమాషాది ముందు పేరెంట్స్ తప్పది, మా వాడికి చేత కాకపోతే మార్కులు అయ్యాని అడగటం. పేరెంట్స్ ఏం చెప్పాలి? కదా నీకు రాలేదు, వచ్చేంతవరకు చదువు. ఓరియంటేషన్ తప్పింది కదా. అలా తప్పుడు ఓరియంటేషన్లో వచ్చిన ఎడ్యుకేషన్ ఇలాంటి సొసైటీని క్రియేట్ చేస్తుంది. తెలిసి దూరంగా ఉంచో యోగి అన్నాం అనుకో, అసలు వాడు చెప్పింది మనకు అర్థం కాదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయం. ఓరియంటేషన్ అమ్మ, మనస్సు మారాలి. మనస్సును మారకం లేదు. ద్వేషాలు, అహంకారాలు, కోపాలు, తాపాలు.